ఇక్కడ నుంచి త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగ మహిమని చెప్పడం మొదలుపెట్టారు బ్రహ్మదేవుడు నారదునికి, సూత్రుడు శౌనకాదులకి. పూర్వం గౌతముడు అనే ఒక మహర్షి ఉన్నాడు, చాలా గొప్పవాడు ఆయన, మహాతపస్యాలి. అహల్యానామ తస్యాసీత్ పత్ని పరమధార్మికి దక్షిణశ్యాం దిశి యో గిరిర్బ్రహ్మేతి సంజ్ఞక తత్ర తేన తపస్తప్తం వర్షాణామయుతం తథ. అహల్య గౌతమ పత్ని, పరమధార్మికురాలు, ఆయన ధర్మాత్ముడు. వీళ్ళు దక్షిణం దిక్కులో బ్రహ్మపర్వతం అని ఒక పర్వతం ఉన్నది. బ్రహ్మపర్వతం అంటే ఇప్పటి ముక్కలో చెప్పాలంటే పట్టిసం, పట్టిసీమ అని అంటారు కానీ అది పట్టిసం అనే క్షేత్రం. ఆ కొండని బ్రహ్మపర్వతం అంటారు. ఆ బ్రహ్మపర్వత ప్రాంగణం దగ్గర వాళ్ళు తపస్సు చేశారు. అప్పటికి గోదావరి నది లేదు కదా, అదంతా కొండే. గోదావరి వచ్చాక కొండ పగిలిపోయి అదంతా నది అయిపోయింది. కానీ ఇప్పుడు మనం గోష్పాద క్షేత్రం అని పిలుస్తున్నాం కొవ్వూరు దగ్గర. అది కొవ్వూరు కాదు, కో అది గోవు ఊరు, గోవూరు క్రమంగా కొవ్వూరు అయిపోయింది. మరి కొవ్వు మీద దృష్టి వెళ్ళిపోయింది. కానీ అది గోవు ఊరు, గోష్పాద క్షేత్రం అది. అదంతా బ్రహ్మగిరి అని పిలువబడేది ఒకప్పుడు. ఆ బ్రహ్మగిరి దగ్గర పరమ పూజ్యుడు గౌతమ మహర్షి తన భార్యతో సమేతంగా వర్షాణామయుతం, అయుతము అంటే 10,000, వర్షములు అంటే సంవత్సరాలు, అయుత వర్షములు అంటే 10,000, సప్తం వర్షాణామయుతం అన్నాడు. అంటే ఆ మహానుభావుడు 7,000 అని చాలామంది అర్థం చెప్పారు. 7×1,000 అని ఉట్టి అబద్ధం. అది 10,000 సంవత్సరములపై ఒక 7 సంవత్సరములు అధికముగాట, అధికముగా 7 సంవత్సరములతో అని చెప్పారు కనుక వ్యాసుడు. కొసమెరుపని ఉంటుంది కొంత, అంతకాలం తపస్సు చేశాడు ఆయన. ఈ విధంగా తపస్తప్తం, తపస్సుని బాగా కఠినంగా చేశాడు. తప్తము అంటే తప్తుడయ్యాడు. తపస్తప్తం, తపస్సుతో తన శరీరాన్ని కృశింపజేసుకున్నాడు. 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు ఆయన. ఆయన తపస్సులో ఉన్న కాలంలో ఈలోపు ఏమైపోయింది, 100 ఏళ్ళు వర్షాలు సరిగ్గా పడక భూమి అంతా ఎండిపోయింది. వర్షాణాంచ శతం అన్నాడు. 100 సంవత్సరములు భయంకరమైన కరువు వచ్చింది, మామూలు కరువు కాదు. ఈ కరువు కాలంలో ఎక్కడో కొన్ని చోట్ల తప్ప మరో చోట నీరే లేకుండా అయిపోయింది. ఉన్న నీరేమో మురికి నీరైపోయింది. ఆకులు అలములు తిందామన్న చెట్లు కూడా ఎండిపోవడం మొదలుపెట్టాయి. పంటలు లేకుండా అయిపోయాయి. ఈ కరువులో ఒకళ్ళనొకళ్ళు తినడం మొదలెట్టేశారు. అక్కడ ఎవడన్నా మనిషి కరువు తట్టుకోలేక చచ్చిపోతే, తిండి లేక చచ్చిపోతే వాడి శవాన్ని రహస్యంగా ఇళ్లలో పట్టుకుపోయి తక్కిన వాడు పీక్కు తినడం మొదలెట్టారట. అందుకే దూర్జటి కాళహస్తీశ్వర మహాత్మ్యంలో మానిసి మానిసి తిని ఏడి కరవు అంటాడు. అంటే మనిషిని మనిషి తినే అంత కరువు వచ్చి పడిందనమాట. ఆకలి ఎక్కువైతే ఏం చేస్తారు, విపరీతంగా ఆకలి పెరిగిపోయి చచ్చిపోతున్నప్పుడు ఉచితాలు ఉచితాలు తెలియవు. విశ్వామిత్రుడు కుక్క మాంసం తినేశాడు. అది కూడా రాత్రికి వెళ్ళి ఓ చండాలుడి ఇంట్లో దొంగతనంగా తినడానికి ప్రయత్నించాడు పైగా. కాబట్టి ఒక స్థాయి దాటిన ఆకలి ఎక్కువైపోతే కళ్ళు వైర్లు గమ్ముతాయి అన్నమాట. ఎంతకాలం ఉపవాసం ఉంటాడండి ఎవడన్నా, ఎక్కువ శరీరం తట్టుకోదు. అందుకని ఏది ఉంటే తినేస్తారట. ఇంతెందుకు, పచ్చగడ్డి కూడా ఆవులతో పోటీ పడి తిన్నారు కొందరు. ఎండుగడ్డి నవిలి తినేశారు. ఆవులు గడ్డి తింటూ ఉంటే ఈ గడ్డి ఎలా తింటాయో, గడ్డి ఫుడ్ ఏమిటో అనుకున్నవాడు ఆ గడ్డిని ఒట్లో వేసుకుని కర్రో కర్రో అని నవ్వడం మొదలెట్టాడు. మరిచిత్రంగా చెప్పారండి ఇందులో, ఆవులు పేడ వేస్తే పేడ తినేసేట్టు కొందరు. ఆకలి ఎక్కువైపోయి పేడ కూడా పేడని పెంచలేదు అనమాట. ఆకలి వేసినప్పుడు పేడ కూడా రుచిగా ఉంటుంది. వాడు ఎవడో అన్నట్ట, ఆవు పేడ ఎంత రుచిగా ఉంది ఎంతకాలం మనకి తెలియలేదని. అంత భయంకరమయ్యింది, చాలామంది చచ్చిపోయారు. ఆ సమయంలో తలో దిక్కుకి కాందిశీకులై ఎక్కడ అన్నం దొరుకుతుందని అందరూ పారిపోయారు. ఒక్క చోట తప్ప మిగతా అన్ని చోట్ల ప్రాణులకు ఆహారం దొరకట్లేదట. ప్రపంచమంతా ఎక్కడ ఆహారం దొరుకుతుందో అనుకుంటూ ఉండగా ఒకరోజున నారద మహర్షి, ఆహా, భూలోకం అంతా కరువు కాటకాలతో అల్లాడిపోతుంది, కానీ గౌతమ మహర్షి ఆశ్రమం ఏమిటో పచ్చగా ఉంది. గౌతముడు రోజు ఉదయమే ఏం మాయ పండుతున్నాడో కానీ వాడి ఇంటి ముందు కాస్త పంట పండుతోంది, ఆహారం దొరుకుతోంది, వచ్చిన వాడికి ఇంత అన్నం పెట్టగలుగుతున్నాడు అనగానే ఎక్కడెక్కడున్నటువంటి ఋషులు, మహానుభావులైన పండితులు, ఈ వేదం చదువుకున్న వాళ్ళు, ఉపనిషత్తులు చదువుకున్న వాళ్ళు, చదువుకొని వాళ్ళు, వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అందరూ కట్టగట్టుకుని దాదాపు 20-30,000 మంది కుటుంబాలు గోదావరి తీరం అని వాళ్ళ మనం పిలుస్తున్న స్థలం కేవలం బ్రహ్మగిరి, ఆ బ్రహ్మగిరికి వెళ్ళారు. మునిని చూడగానే సాష్టాంగ నమస్కారం చేశారు. మహాత్మా గౌతమ రక్షించు, ప్రాణరక్ష భిక్ష అన్నారు. వెంటనే ఆయన తపస్సులోంచి కన్ను విప్పి వాళ్ళకే చూశాడు. ఎంత తపస్సులో ఉన్నా ప్రాణం రక్షించని ఎవరైనా కోరుకున్నప్పుడు తపస్సులోంచి బయటికి రావాలట, దీక్షా విరమణ చెయ్యాలి. ప్రాణరక్షణ కంటే గొప్ప తపస్సు లేదు. అందుకే ఆయన కళ్ళు విప్పి చూసి, ఏమిటి మహాత్ములారా, ఎంతమంది వచ్చారు, ఇంతమంది పండితులు ఉన్నారు, మీరు తపస్సులు ఉన్నారు, మీలో చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మీరంతా వచ్చారు ఏమిటని అడిగాడు. కరువు వచ్చి చచ్చిపోతుంటే పాండిత్యం ఏం చేస్తుంది బాబు, ఎముకలు ఎండిపోతున్నాయి, దాహం వేస్తోంది, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, అందుకే కరువుతో అల్లాడిపోయి నీ దగ్గరకు వచ్చాం, రక్షించు బాబో అన్నారు వాళ్ళు. అప్పుడు ఆయన బాగా ఆలోచించాడు, వీళ్ళందరికీ నీరు కావాలి, అన్నం కావాలి, నా దగ్గర ఏదో తపశ్శక్తిలో ఒక పెసరు ఉంది కానీ ఇంతమందికి పెట్టేందుకు లేదు. ఈ సమయంలో నాకు దిక్కు ఒకటే అనుకున్నాడు ఆయన. మీరు కాసేపు ఇక్కడే కూర్చోండి, వాళ్ళకి నచ్చ చెప్పి కూర్చోబెట్టి తన ఆశ్రమం వెనక ప్రాంగణానికి వెళ్ళాడు. అత్యంత భక్తితో, ఓం యమం మే వరుణ శృతి హవమధ్య చవృణయత్వం అవశ్యురాచకే అని వరుణదేవుణ్ణి ప్రార్థించాడు. వెంటనే వరుణ సూక్తం చదవగానే వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. నాయనా మహర్షి నన్ను ఆహ్వానించిన కారణమేమిటన్నాడు. ప్రజలంతా వర్షం లేక అల్లాడిపోతున్నారు, కుంభవృష్టి కురిపించి ప్రాంతం అంతా సస్యశ్యామలం చేయవయ్యా అన్నాడు ఆయన. అప్పుడు ఆయన నవ్వి, దేవాజ్ఞాంచ సముల్లంఘ్య కథం కుర్యామహం చతాం అన్యత్ ప్రార్థయ సుజ్ఞోసి యదకం కరవాణితే. దేవతలంతా మానవుల మీద ఆగ్రహించారు. ఈ మధ్యకాలంలో మానవులు మహాపాపాలు చేశారు, శాస్త్రాలు ఉల్లంఘించారు, తినకూడనివి తిన్నారు, త్రాగకూడనివి తాగారు, చాలా పిచ్చి పనులు చేశారు, దిక్కు వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. ఈ పాపం అనుభవించక తప్పదు. అందుకే దేవతలు వర్షం కురిపించవద్దని నన్ను ఆజ్ఞాపించారు. దేవాజ్ఞాం సముల్లంఘ్యం, దేవతల ఆజ్ఞను ఉల్లంఘించలేను, వర్షం కురిపించను. నేను జ్ఞానివి, నీవు జ్ఞానివి, ఇంకేదన్నా కోరుకోనగా నువ్వు అన్నట్టుగా ప్రపంచానికి వర్షం ఇవ్వనంటున్నావు, నీళ్లు లేకుండా చేస్తానంటున్నావు, కానీ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు నన్ను నమ్ముకుని నా దగ్గరకు వచ్చి మంచినీళ్ళు ఇప్పించు, అన్నం పెట్టు అని నన్ను వరం అడుగుతున్నారు. తప్పు చేసినా వాళ్ళకి నేను అభయం ఇచ్చాను, అన్నం పెట్టాలి, నీళ్ళు ఇవ్వాలి, నువ్వు వర్షం కురిపించవు. అయితే ఓ పని చెయ్యి, అందరికీ వర్షం కురిపించకపోయినా నాకివ్వచ్చుగా నువ్వు నీళ్లు, నేను కోరుకున్నప్పుడల్లా నాకు జలం వచ్చేలా చెయ్యి. అక్షయం సర్వదేవేశం దివ్యం నిత్య ఫలప్రదం జలం మమ, నా దొడ్లో మాత్రం ఎప్పుడు నీరుండేలా చెయ్యి. అక్షయంగా ఉండాలా జలం, అమృతంలో ఉండాలా జలం, తీయని చక్కని మధురమైన జలం నా దొడ్లో నిరంతరం ఊరేటట్టు చెయ్యి. అప్పుడు నేను ఆ నీరు ఉపయోగించుకుని వీళ్ళని రక్షిస్తాను. అనగా ఇది ఇవ్వచ్చు, వ్యక్తిగతంగా నీకు నీళ్ళు ఇవ్వచ్చు, ఇతరులకు ఇవ్వలేను కానీ అనుకునేనా. అయితే ఓ పని చెయ్యి, నీ ఆశ్రమం వెనక వైపున పడమర వైపు ఒక గొయ్యి చెయ్యి, చేత్తో ఇలా గొయ్యి చెయ్యి, ఆ గోతిలోంచి నిరంతరం నీరు ఊరుతుంది, ఆ నీరు ఎదురుగుండా ఉన్న చెరువులోకి పెడుతుంది, ఆ చెరువు మాత్రం ఎన్ని నీళ్ళు వచ్చినా నిండకుండా ఉంటుంది, అలాగని పొల్లిపోకుండా ఉంటుంది, నీళ్లు లేకుండా ఉండకుండానూ ఉండదు, సరిగ్గా చెరువు నిండేంత నీరు నిరంతరం ఈ గుంటలోంచి ఊరుతుంది. ఆ గుంటలోంచి అలా చెరువులోకి వచ్చే నీళ్ల వల్ల చెరువు సమృద్ధిగా ఉంటుంది. ఆ చెరువు నీళ్లతో మీరు స్నానం చేయొచ్చు, ఆ నీళ్లు మంచినీళ్ళుగా తాగొచ్చు, దాంతో నువ్వు పంటలు పండించుకోవచ్చు, కేవలం ఆ చెరువు మాత్రమే జల సమృద్ధితో ఉంటుంది. ఇప్పుడు మనకు అనుమానం రావాలి కదా, గుంటలోంచి నిరంతరం నీరు వచ్చి చెరువులోకి వస్తే కొంతసేపటికి చెరువు నిండిపోయి నీళ్లు బయటికి వెళ్ళాలిగా, కానీ వెళ్ళవట, ఎంత నీరు వచ్చినా చెరువు నిండదట, అలాగని నీళ్లు లేకుండా ఉండదట, సరిగ్గా ఆ చెరువు గట్టు పైదాకా వరకు మాత్రమే నీరు వస్తుంది. అలా చేస్తున్నారు ఏర్పాటు, ఇక నీ ఇష్టం అని అదృశ్యమైపోయాడు ఆయన. గౌతముడు వెంటనే దొడ్లో పడమర వైపు గోతి ఒక గోతిని తీశాడు, కుడి చేత్తో మట్టి అలా పీకెట్ట చేత్తో, చేత్తో మట్టి పెక్కనే అదొక గొయ్యి ఏర్పడింది, ఆ గోతిలోంచి జామని నీరు తన్నింది, ఆ నీరు వచ్చింది ఎదురుగుండా ఉన్న చెరువులోకి, ఆ నీరు చేరింది, చెరువు సమృద్ధిగా జలంతో నిండిపోయింది. ఈ విధంగా అక్షయ జలం వరుణదేవుని కటాక్షం వల్ల ఆయనకు వచ్చింది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, బయటకు వచ్చాడు. మహర్షులారా, వరుణదేవుని కృపతో నా దగ్గరకు ఒక చెరువు వచ్చింది, ఆ చెరువులో నీరు సమృద్ధిగా ఉంటుంది, మీరు అందులో స్నానం చేయండి, స్నానం చేసిన ఆ నీరు మురికి కాదు, అందులోకి బ్యాక్టీరియా రాదు. ఆ నీళ్లు నిర్మలంగా ఉంటాయి, రుచిగా ఉంటాయి. కాబట్టి స్నానాలు చేయొచ్చు, బట్టలు తుక్కోవచ్చు, వ్యవసాయం చేయొచ్చు దాంతో. ఆ నీళ్లు తాగవచ్చు, ఆచమనం చేయొచ్చు, సంధ్యావందనం చేయడానికి పనికొస్తాయి, అన్నిటికీ పనికొస్తాయి. వాటిని మీరు వినియోగించుకోండి. అనగా మంచి నీళ్ళు ఇచ్చావు, మరి మంచి మాటో అన్నారు వాళ్ళు. భోజనము అన్నారు, అది చేస్తాను అని ఏం చేశాడు ఈయన. ప్రతిరోజు ఉదయమే గాయత్రి మంత్ర జపం చేసుకుని ఒక గుప్పెడు ధాన్యం ఈ పడమర వైపు గొయ్యి ఉన్న ప్రాంతంలో జల్లేవాడు. ఆయనకు పెద్ద పెరడు ఉన్నదిలేండి. ఇప్పుడు మనకి ఇక్కడ బిల్వవనం ఉన్నట్టుగా అక్కడ పెరడుంది. ఆ పెరట్లో గుప్పుడు ధాన్యం జల్లేవాడట. ఈ ధాన్యం ఆయన సంధ్యావందనం పూర్తి చేసుకుని గాయత్రి జపం పూర్తి చేసుకుని మధ్యాహ్న సంధ్యం పూర్తి అయ్యే సమయానికల్లా పంట పెరిగేది. ఈ ధాన్యం కాస్త మొక్కలైపోయేది. మళ్ళీ ఆ మొక్కలు కూడాట ఆయన జల్లేవి నిజానికి వడ్లు. వరి ధాన్యం జల్లినా వరిగింజలు భూమి మీద పడి ఈ వరిగింజలు కాస్త గోధుమలుగా, కందులుగా, పెసలుగా, మినువులుగా, నువ్వులుగా, వరిగా, ఇలా రకరకాల నవధాన్యాలుగా మారిపోయాయి. ఇంకా వర్ణించనలవి కానీ అనేక రకాలైన ధాన్యాలు కూడా, సజ్జలు, జొన్నలు ఇవన్నీ కూడా వచ్చేసాయి. చెరుకు రసం కూడా వచ్చేసేది. అవన్నీ ఈయన మధ్యాహ్న సంధ్యావందనం పూర్తి అయ్యే సమయానికల్లా మొక్కలు పెరిగి పెద్దవయ్యేవి. చిత్రం ఏంటంటే ఒక మొక్క నుంచి ఒక రకమైన ధాన్యమే వస్తుందన్నమాట. ఒకటి వరి మొక్క, ఒకటి గోధుమ మొక్క, ఒకటి కంది మొక్క, ఒకటి పెసర మొక్క. పెసర మొక్క అంటే పెసరే పెసలు రావాలిగా కాదట, ఈ మొక్క మధ్యాహ్నం 12 తనంత తానే విరిగిపోయి, అంటే అవడ కొడవలతో పొలం కోసినట్టుగా అయిపోయి ఆ మొక్క ఈయన గుడిసెలోకి వచ్చేది. ఆ మొక్క అలా పైకి తన తలనెత్తి టపాటప పెసలు రాల్చేది. ఆ పెసలు ఎన్నుండేవిట, ఆ పూట భోజనమునకు ఎంతమంది వస్తారో అంతమందికి పెసరపప్పు వండడానికి కావలసిన పెసలు ఇచ్చేది. ఎంతమంది ఉన్నారో అందరికి పనికి వచ్చే కందిపప్పు, కంది మొక్క ఇచ్చేది. మళ్ళీ కందులు కాదు, కంది పప్పు అయిపోయింది అన్నమాట కిందకి పడ్డంతో. మినప్పప్పు, శనగపప్పు, మళ్ళీ చాయ మినప్పప్పు, ఆ మొహం పప్పు, ఈ మొహం పప్పు, ఇలా ఒకటే అన్ని పప్పులు వచ్చి పడ్డాయి. మన నోట్లోకి ఏమేమి వెళ్ళాలో అవన్నీ వచ్చేవి. ధాన్యం వచ్చేది. ఇక గోధుమలు వచ్చి పడి కొంతమంది అన్నం తినవండి, వరన్నం, గోధుమలు తింటామండి, కారణం మా శరీరంలో కొన్ని ప్రత్యేక పదార్థాలు ఉన్నాయని అంటారే షుగర్ పేషెంట్లు, వాళ్ళ కోసం వాడి గోధుమలు అన్నం ఉండేది. ఇంతమందికి ఇవన్నీ కావలసినవన్నీ అవి ఆ మొక్కలు ఇచ్చేసిపోయేవి. ఈ లోపు ఆయన జపం పూర్తి చేసుకుని గుడిసెలోకి వచ్చేసరికి ఈ ధాన్యాలు సిద్ధంగా ఉన్నవన్నీ, మహర్షి మేము రెడీ అవ్వమా అనేవిట అనేవాడు ఆయన. అప్పుడేం జరిగింది తమాషా, ఆ తపశ్శక్తి వల్ల, ఆయన మహాతపశ్శక్తి వల్ల ఆయన కుటీరంలో అగ్నిహోత్రుడు రకరకాల పొయ్యిలుగే మారిపోయాడు. ఈ పొయ్యిలన్నీ భగ భగ మండేవి. అడుగున కట్టెలు లేకుండానే అగ్ని మండేవట. కట్టెలు, గ్యాసులు, సబ్సిడీలు ఏమీ లేకుండా అగ్నిహోత్రుడు భగ్ భగ్గని మండేవాడు. వాటి మీదకు కొండలు వచ్చేవి, ఈ కొండల్లోకి నీళ్లు వచ్చేవి. ఆ నీళ్లలో ఓ దాంట్లో బియ్యం, ఓ దాంట్లో కందిపప్పు, ఓ దాంట్లో పెసరపప్పు ఇవన్నీ పడిపోయేవి. క్షణాల్లో అన్నం ఉడికేసేది. ఈ విధంగా మహానుభావుడు అన్నీ ఏర్పాటు చేసేవాడు. కొంతసేపటికి ఉడికిన పదార్థాలన్నీ టుపుకు టుపుకున గంగాళాలన్నీ బయటకు వచ్చేసేవి. ఇప్పుడు అందరినీ పిలిచి మహాత్ములారా కూర్చోండి అనేవాడు గౌతముడు. వాళ్ళందరూ దర్జగా బారులు తీరు కూర్చునుంటే ఆయన మహామహిమ ఎంత గొప్పదంటే అందరి దగ్గరికి అరిటాకులు నడిచొచ్చి పడుకునేవిట. అరిటాకులు టింగ్ 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 అని నడిచొచ్చేసేవి. మళ్ళీ మామూలు అరిటాకులు అనుకుంటున్నారా, దిక్కుమాల ముదిరాకులు, ఏడాది క్రితం పట్టుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టిన అరిటాకులు, కుట్టుటాకులు, ఆ కుట్టుటాకుల్లోంచి వచ్చేటటువంటి పుల్లలు, ఆ పుల్లలు గొంతుకులో గడ్డుపడ్డం, ఇవేమీ లేవు. మంచి అప్పుడే మొమ్మ విరిసిన, మిసమిసలాడిపోతున్న, పసిమి కలిగిన లేత చిగురు అరిటాకులు వచ్చి ఇదిగో మేము ఇక్కడ పడుకుంటున్నాం అని చక్కగా తమంత తామే నేల మీద పరుచుకునేవి. అరిటాకులు రాగానే పక్కన పాత్రలు వచ్చేవి, బంగారు పాత్రలు, వాటిల్లో నీరుండేది. అంటే ఆ పోషణకు కావలసిన నీళ్లు కూడా సిద్ధంగా ఉండేది. ఇప్పుడు చూడండి వరసగా వంకాయ కూర, టెంకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, కొరవి కారం, గుంటూరు గోంగూర, గుంటూరు కొరవి కారం కూడా వడ్డించాడు ఆయన. అంత దృష్టివంతుడండి బాబు మా ఇద్దరు గొడవ. ఈ విధంగా మొత్తం అన్ని ఎక్కడికి వచ్చి పట్టిపోతున్నాయి. ఇక తర్వాత వరసగా దెబ్బకాయ పచ్చడి, దెబ్బకాయ పచ్చడి, అదేదో దొండకాయ కూర, బెండకాయ కూర, మళ్ళీ ఆనపకాయ పులుసు, ఆనపకాయ పచ్చికూర, ఒక్క బెల్లం వేసిన ఒకే తప్పని వచ్చి పడిపోయి అక్కడికి. ఈ విధంగా అయ్యాక ఆఖరి పప్పులు ఉప్పులు ఇవి కాకుండా ద్రాక్ష పానక నారి కేడములతో రంభాపుల శ్రేణితో గోక్షీరంబులతో మండగలతో క్రొన్నేతితో పప్పుతో ద్రాక్షాపానకాలు ఓ పక్కన రసాలు కూడా పెట్టేవారు పూర్వం పానీయాలు. మధ్య మధ్యలో భోజనంలో కొంచెం ద్రాక్ష రసం, మధ్య మధ్యలో కాస్త నిమ్మరసం, దానిమ్మ రసం, అవేవో బత్తాయి రసం, ఇవన్నీ తాగుతూ ఉండేవారు. మళ్ళీ భోజనం చేసేవారు. కొబ్బరికాయలు ముక్కలు, దాంట్లో వడపప్పు కూడా వేసేవారట. చలివిడి కూడా తిన్నారట భోజనం మధ్యలో. ఇంకా కజ్జికాయలు, అవేవో గోరుమీటీలు, చేగోడీలు, ఆగోడీలు, ఈగోడీలు, లడ్డూలు, ఇవన్నీ ఫుడ్ కింద వచ్చి పడ్డాయి. ఇవన్నీ ఎప్పుడైతే చేరాయో వీళ్ళు పులకించిపోయేవారు. ఏళ్ల తరబడి సరిగ్గా తిండి లేని వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ పిండి వంటల భోజనం ఎదుర్కొంటా కనపడగానే లొట్టలు వేసుకుంటూ ఎప్పుడు ఆపోసిన పడదామని ఉండేదన్నమాట. అన్నీ వడ్డించేదాకా తినడానికి లేదు. ఇది ఒక పెద్ద బాధ. అరిటాకులు అన్నీ పడుతూ ఉంటాయి, చేతులు నీళ్లు పోసి గోవిందనామస్మరణ చేసి ఆపోసిన పెట్టాక తినాలి కదా. ఈలోపు వీళ్ళు ఆగలేక తొందరగా ఎప్పుడు పొస్తాడ్ర బాబు వీడు ఆపోసిన అనుకునేవారు. అలాగే వీళ్ళందరూ నారాయణతన కొడుతూ ఉండగా ఆ పోసిన చేతులు పోసి ఓహ్ తినండి అనేవాడు ఆయన. ఆ మహాత్ముని సామర్థ్యం వల్ల వాళ్ళు ఆ పోసిన ఎత్తి ఇక తినడం మొదలెట్టేవారు. ఎవడు ఏ పదార్థం ఎంత కోరుకుంటే అంత వచ్చి పడిపోతుంది అత్యాకు మీద. ఒకడు దెబ్బకాయ పచ్చడి అంటే దెబ్బకాయ పచ్చడి, వాడు ఎంత కోరుకుంటే అంతే వస్తుంది. ఒకడు అప్పం అంటే అప్పమే వస్తుంది, ఒకటి డిప్పం అంటే డిప్పం వస్తుంది, వాడు కొత్తిమీర అంటే కొత్తిమీర వస్తుంది. ఇలా ఆయా వ్యక్తులకి కావలసిన పదార్థములు అరటి ఆకు మీద అంతే ప్రత్యక్షం అవుతూ ఉంటే పరమతృప్తితో తినేశారు వాడు. తిన్నాక ఆయాసం రావాలిగా, కానీ ఇది అమృత పదార్థం, దివ్య పదార్థం. ఆయాసాలు, గ్యాస్ ట్రబుల్స్ అవి ఏమీ లేకుండా శుభ్రంగా ఆరోగ్యంగా తిని తృప్తిగా బరేవు బరేవు అన్నాక అప్పుడు లేచేవారు ఉత్తరా పోసనం పుచ్చుకొని. ఎంతమందికి ఆయన పూర్తిగా 100 సంవత్సరములు అన్నదానం చేశాడు. పూర్ణం వర్ష శతంచేవ 100 ఏళ్ళు భోజనం పెట్టి అందరినీ రక్షించాడు. ఈ 100 ఏళ్ళు హాయిగా వీళ్ళు వీళ్ళ భార్యలు ఆ ఎదురుగుండ చెరువు ఒకటి ఏర్పాటు చేసేటగా అందులోనే స్నానాలు, అందులోనే తపస్సులు, అందులోనే జపాలు, అందులోనే కావలసినవన్నీ చేసేవారు. కొంతకాలం గడిచింది. కాలక్షేపం అవుతూ ఉంటే ఏది పని అవ్వలేకుండా, పనవ్వకుండా ఏ పని లేకుండా ఉట్టినే కూర్చోబెట్టి ఏ కష్టము లేకుండా కడుపు నిండా పెడుతూ ఉంటే కొంతమంది ఆడవాళ్ళకి ఏం చేయాలో తెలిసేది కాదు. వాళ్ళు ప్రొద్దుటే బయలుదేరారు. బయలుదేరి ఈ చెరువులోకి వచ్చారు. చెరువులో బట్టలు తొక్కుంటూ కబుర్లు చెప్పుకుంటూ పిన్ని అని ఒకడే, ఏమండో అని ఒకళ్ళు, ఇదిగో ఈ మధ్యన ఆవిడ ఎవరో వచ్చింది, ఆవిడ ఇలా చేసిందిట, ఈవిడ ఇలా చేసిందిట అని కబుర్లు చెప్పుకుంటూ బట్టలు తొక్కుంటూ గంటల తరబడి జలాశయంలో కూర్చున్నారు. ఆ సమయంలో రోజులాగే భర్తకి కమండలంతో జలం పట్టుకెళ్ళడానికి అహల్య వచ్చింది. అహల్యతో పాటు శిష్యులు వస్తారుగా వాళ్ళు వచ్చి, అమ్మలారా ఒక్క క్షణం మీరు పక్కకి తప్పుకోండి, మాటలు అవి ఆపి తర్వాత బట్టలు తొక్కుందరు కానీ మా అమ్మగారు మండీలు పట్టుకెడతారు అనగానే వాళ్ళు యగాదిగా చూసి, ఎవళ్ళరా మీరు, కుర్ర పేనుగుల్లారా, కుర్ర సన్నాసుల్లారా, ఈ నోటికి వచ్చినట్టు తిట్టారట. ఈ చెరువులో నుంచి చుక్క నీరు కూడా మీకు ఇవ్వం, ఎవరది ఇక్కడికి వచ్చి మమ్మల్ని పక్కకి తప్పుకోమనేది, ఈ చెరువు మాది, బట్టలు తుక్కునే హక్కు మాది, రేవు మాది, తావు మాది, తావు మాది, దూరంగా పండి అనగా అహల్య దూరం నుంచి దగ్గరకు వచ్చి ఈ పిల్లలు ఏడుస్తుంటే ఏడవకుండా ఓదార్చి, అమ్మ బట్టలు తుక్కొని పర్వాలేదు, నేనే ఈ పక్క నుంచి నీళ్లు పట్టుకెడతాను అని సౌమ్యంగా నీళ్లు పట్టుకుని నడిపోయింది. దాంతో వాళ్ళకి ఇంకా కొత్త కొత్త నడిపోయింది. ఈవిడ ఏమైనా తిడితే ఇంకో నాలుగు తిట్టేవారు, తిట్టకుండా సౌమ్యంగా నీళ్లు పట్టుకుపోయిందిగా. ఈ తిట్టపోవడం కూడా వాళ్ళకి కోపం కలిగించింది. వెంటనే వాళ్ళంతా తమ భర్తల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళామని చెప్పారు, పరావృత్యగత సర్వాస్తోటజాన్ కుటిలాశయా, దుర్బుద్ధి కలిగిన వాళ్ళు. వాడు లేనిపోయి చెప్పడం మొదలెట్టారట, ఏమండి మాకు అవమానం జరిగిందండి, ఇంక ఈ ఆశ్రమంలో మేము ఉండలేమండి అని ఏడవడం మొదలెట్టారు భర్త దగ్గరికి వెళ్ళి. వాళ్ళు భార్యలు గడ్డాలు గట్టిగా పట్టుకుని, ఏం జరిగింది భార్యామణులారా, ఇక్కడి నుంచి ఎక్కడికైనా పెడితే మనకి తిండి ఎక్కడ దొరుకుతుందే బాబు, ఇక్కడ కాబట్టి కదా ప్రొద్దుటా సాయంత్రం 30 మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నీ దొరుకుతున్నాయి, మనం ఇంకెక్కడికైనా పెడితే ఉద్యోగం చేయాలి, నెలకు జీతం వస్తుందో లేదో తెలియదు, కొన్ని గవర్నమెంట్లు కొత్త గవర్నమెంట్లు ఓవర్ డ్రాఫ్ట్ అంటున్నాయి, గందరగోళం హాయిగా ఉంది కదా అనగా, హాయి పక్కన పెట్టండి మాకు అవమానం జరిగింది అని భర్తలతో లేనిపోని చెప్పారు. ఏమని చెప్పారు, మేము ఈ పూట చెరువు దగ్గరికి వెళ్ళాం, స్నానం చేసి మడిగట్టుకోబోతూ ఉండగా గౌతముడి శిష్యులు వచ్చారు, బట్టలు కట్టుకుంటున్న మమ్మల్ని దుర్బుద్ధితో చూశారు, ఆ తర్వాత బట్టలు కట్టుకుని మేము చీర దూరంగా వెళ్ళండి అంటే దూరంగా పొమ్మంటారా, మీ మీద పడతామన్నారు. ఇంతలో అహల్య వచ్చింది, ఏ మా శిష్యులతో మాత్రం తిరిగితే తప్ప అంది. ఎంత పిచ్చి మాటలు మాట్లాడారు గౌతముడి శిష్యులు. అహల్య నోటికొచ్చినట్టు తిట్టింది, ఈ చెరువు మాదంది, హక్కుభక్తాలు మావంది, ఇంత అవమానాన్ని భరించి కూడా మేము ఇక్కడ ఉండాలా అనగానే వాళ్ళకి ఆగ్రహం కలిగింది. గౌతమ, నువ్వు నీ భార్య మమ్మల్ని ఎంత అవమానపరుస్తారా, మా ఆడవాళ్ళు ఇంత లోకు అయిపోయారా అని పళ్ళు పటపట కొరికారు. కానీ ఏం చేయలేని స్థితి, ఏదన్నా అంటే వీళ్ళకే నష్టం కానీ ఆయనకే నష్టం అనుకున్నారు. ఈలోపు ఇంకో తమాషా జరిగింది. నారద మహర్షి స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గానికి వెళ్ళగానే ఇంద్రుడు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు. భూలోకం నుంచి వస్తున్నాను అన్నాడు నారదుడు. భూలోకంలో ఉన్న మానవులు యజ్ఞములు చెయ్యక, అర్చనలు చెయ్యక మహాపాపాలు చేశారు. ఆ పాపాలకు ఆగ్రహించి వర్షం కురిపించలేదు కదా, దానివల్ల మానవులు గిలగిలలాడి చచ్చిపోతున్నారా లేదా అని అడిగితే కొంతమంది చచ్చిన మాట నిజమే, కానీ ఈ మధ్యన చావులు ఆగిపోయాయి అన్నాడు నారదుడు. ఎందుకు ఆగాయి చావులు అన్నాడు ఇంద్రుడు. భూలోకంలో గౌతమ మహర్షి తన అఖండ తపోదీక్షతో బ్రహ్మగిరి దగ్గర జలాశయం సృష్టించాడు. అక్కడికి వచ్చిన మొత్తం ప్రజలందరికీ భోజనాలు పెడుతున్నాడు. హాయిగా వేళకి మంచినీళ్ళు తాగుతున్నారు, స్నానాలు చేస్తున్నారు, సంధ్యావందనాలు చేస్తున్నారు, భోజనాలు చేస్తున్నారు. గౌతముడి ధర్మమానని ప్రజలకు ఏ కష్టం లేకుండా పోయిందనగా ఇంద్రుడు కూడా అక్కడికి వచ్చి జరిగిందంతా చూశాడు, ఆశ్చర్యపోయాడు. వెంటనే ఇంద్రసభ ఏర్పాటు చేశాడు. సభలో ఉన్న ఋషులు నారదాదులు వింటూ ఉండగా ఈ ప్రపంచంలో దాతంటే గౌతముడు మహానుభావుడు, తన తపోనిష్టతో ఎంతోమందికి అన్నం పెడుతున్నాడు, ఎంతోమందిని చూశాను నేను కానీ గౌతముడి వంటి వాడు లేడని తెగ పొగిడాడు. వెంటనే నారదుడు ఇది పుచ్చుకుని భూలోకానికి వచ్చి ఈ జనాలందరూ వింటూ ఉండగా, గౌతమా నీ ఖ్యాతి స్వర్గం దాకా వెళ్ళిపోయిందాయి, స్వర్గంలో ఇంటర్నెట్లో చూసి నేను తెగ పొగిడేస్తున్నారంతా అక్కడ. ఆహాహా, కరోనా వైరస్ వ్యాపించినంత వేగంగా నీ కీర్తి కూడా వ్యాపించింది. ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా అందరూ గౌతముడు గౌతముడు అంటున్నారు, గౌతముడు వంటి అన్నదాత లేడంటున్నారు, గౌతముడు వంటి మహాత్ముడు లేడంటున్నారు, గౌతముడి తపశక్తి వంటి తపశక్తి ఎవరిలో లేదని అందరూ పొగుడుతున్నారు. ఇంద్రుడి సభలో కూడా ఈ పూట ఇంద్రుడు నిన్నే ప్రశంసించాడనగానే గౌతముడు వినయంగా, ఇంద్రుడి యొక్క గొప్పతనం కానీ నా గొప్పతనం ఏముందండి, ఇంతమంది పుణ్యాత్ములు నా దగ్గరకు వచ్చి అన్నం తింటున్నారు కాబట్టి నాకు కీర్తి వచ్చింది, అన్నం తింటున్న వాళ్ళు గొప్పవాళ్ళు తప్ప నేను కాదన్నాడు ఆయన. ఇది నిజమే అనుకున్నారు వీళ్ళు. ఈ విధంగా వీళ్ళు అనుకున్నారు మనం పుచ్చుకుంటున్నాం ఆయనకు పుణ్యం వస్తోంది, కానీ అందరూ ఆయన చెప్పగొడుతున్నారే. ఆ దాతకి పేరు తెచ్చిపెట్టే మనలాంటి వాళ్ళని ఒక్కళ్ళు పొగట్టడం లేదు. మొన్నేమో ఆడవాళ్ళకు అవమానం జరిగింది గౌతమ పత్ని వల్ల, గౌతమ శిష్యుల వల్ల, ఇప్పుడేమో ఈ నారదుని ద్వారా మనకు కూడా అవమానం వచ్చినట్టు తెలుస్తోంది. వీడి సంగతి ఏమిటో చూద్దాం అనుకున్నారట. వాళ్ళల్లో ఒక ఆయన కొంచెం విఘ్నేశ్వరోపాసకుడు, గొప్ప గొప్ప పనులు కాదు కానీ చిన్న చిన్న పనులు అవసరమైతే విఘ్నేశ్వరుడి ద్వారా చేయించుకోగలడు. కరువు తీర్చేంత శక్తి ఉండదు కానీ ఇతరులు పాడు చేసే శక్తులు మాత్రం ఉన్నాయి వాడి దగ్గర. ఆయన వెంటనే గణేశం పూజయామాసు సంక్రుద్ధాస్తే కుబుద్ధయ, ఈ దుర్బుద్ధి కలిగిన వాళ్ళు, ఆ మహానుభావుడు తిండి తిని ఆయన దగ్గర బతికిన వాళ్ళు, దిక్కు లేక అలోలక్షణాన్ని ఏడ్చిన పాపాత్ములు ఇవాళ ఆయన పడగొట్టడానికి విఘ్నేశ్వరుణ్ణి పూజించారు. విఘ్నేశ్వరుడు కూడా ప్రసన్నుడయ్యాడు. కొన్ని పూజలు చేస్తే రాను అనడానికి లేదు అండి, వచ్చింది తెప్పలు, అందుకే నేను రావాల్సిందే. ఆవిర్బభూవచ తథా ప్రసన్నోహి గణేశరః ఉవాచ వచనం తత్ర భక్తాధీన ఫలప్రదః. విఘ్నేశ్వరుడు వారి ఉపాసనకి మెచ్చుకుని ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోండి అన్నాడు భక్తాధీనుడు గనక. అప్పుడు వాళ్ళన్నారు, నువ్వు మాకు వరం ఇవ్వాలనుకుంటే మేము చెప్పిన పని చెయ్యాలి, ఈ గౌతముడిని భ్రష్టుని చెయ్యాలనుకుంటున్నాం, దానికి నువ్వే మాకు సాయం చెయ్యాలి. ఆయన రోజు పొద్దున్నే ఒక గుప్పిడు ధాన్యం దొడ్లో చల్లుతాడు, అది పంట అవుతోంది, ఆ పంట వల్ల మాకు అన్నం పెట్టగలుగుతున్నాడు. ఒక్క పూట ఆయన అన్నదానం చేయకుండా మనం అడ్డుకున్నామా, ఆయన కీర్తి మొత్తం నాశనం అయిపోతుంది, ఇంటికి వచ్చిన వాడికి అన్నం పెట్టని పాపం చుట్టుకుంటుంది, నువ్వేం చేయాలి. చావడానికి సిద్ధంగా ఉన్న ఒక ముసలి ఆవు రూపంలో ఆ పంట దగ్గరికి వెళ్ళు. ఆయన జపంలో ఉండగా ఆయన వేసిన మొక్కల్ని లటుక్కు నవిలి తినేయి. ఆయన ఒకవేళ హే హే అన్నాడా వెంటనే చచ్చిపో, చచ్చిపోయి నీ లోకానికి వెళ్ళిపో, తర్వాత సంగతి మేము చూస్తాం అనగానే విఘ్నేశ్వరుడు ఇలా మూతి మీద చెయ్యేసుకుని, ఇదేం దుర్బుద్ధిరా, గోహత్యా పాపం ఆయనకు అంటగట్టడానికి నన్ను ఉపయోగించుకుంటారా, రామరామయ్యే ఈ విచిత్రమైనటువంటి సంఘటన ఎక్కడైనా ఉన్నదా అనుకున్నాడు ఆయన. అసాధు సాధుతాం చైవ సాధుశ్చ అసాధుతాం తథ కదాచిదపి నాప్నోతి బ్రహ్మోక్తమితి నిశ్చితం. ఆహా, ఈ మానవులు ఎంత విచిత్ర స్వభావం కలిగిన వాళ్ళు, చెడ్డవాడు మంచివాడుగా, మంచివాడు చెడ్డగా మారుతారు అని విన్నాం. అసాధువు సాధువు అవుతాడు, సాధువు అసాధువు అవుతాడు. నిన్నటిదాకా వ్యసనాలతో ఉన్నవాడు హఠాత్తుగా దీక్షల్లోకి వెళ్ళి భక్తుడైపోవచ్చు, ఇప్పటిదాకా మహాత్ముడు అనుకున్నవాడు భ్రష్టుడు అవ్వచ్చు. అటువంటిది ఇప్పుడు మీరు రుజువు చేస్తున్నారు. నిన్నటిదాకా తిండి లేక అల్లాడిపోతున్న మీకు తిండి పెట్టి మిమ్మల్ని గుండుల్లా తయారు చేసిన ఒక పండితుడిని భ్రష్టుడు చేస్తారా? ఆయనకి మీరు దుఃఖం కలిగిస్తున్నారా? మీకు సుఖం పెడితే, అన్నం పెడితే ఆయనకి నెత్తి మీద అన్నం పెడదాం అనుకుంటున్నారా? సరేలే, నేనేం చేయలేను, నేను మీ ఉపాసనకు లొంగాను. ఒక్కసారి మాత్రం మళ్ళీ ఆలోచించుకునే అవకాశం ఇస్తున్నాను. ఇటువంటి వరం కాకుండా మరి ఏదైనా వరం కోరుకోకూడదా అంటే, గణేశ, ఈ మంత్రము జపం చేసిన వాడు ఏం కోరినా చేస్తాను అని నువ్వు ఒకప్పుడు వరం ఇచ్చావు. మేము ఆ మంత్ర జపం చేశాం, మేము కోరుకున్నది మంచో చెడ్డో అనవసరం, నీకు మాకు వరం ఇవి, లేదా మంత్రమే లేదు పొమ్మని పో, అది నీకే ఉంటుంది. మంత్రమునకు ప్రత్యక్షమై వరం ఇవ్వని భగవంతుడు గణేశుడు అని లోకం నిన్ను గురించి అనుకుంటుందనగా, అంత మాట నాకెందుకులే, ఎలా జరగాలో అలా దొరుకుతుంది. పశ్చాద్భావి భవేదేవ, జరగవలసింది దొరుకుతుంది, ఈశ్వర సంకల్పం ఇది అనుకున్నాడు ఆయన. శివుడికి తెలియకుండా ఇది దొరుకుతుంది అనుకుని అలాగే చేస్తానన్నాడు. మరునాడు ఉదయమే గౌతముడు గుప్పెడు ఒడ్లు దొడ్లో జల్లాడు. ఆ గుప్పెడు ఒడ్లు నవధాన్యములుగా మారి మొక్కలు పెరుగుతూ ఉండగా గణేశ్వరుడు అక్కడికి వచ్చాట. గణేశ తత్ర గౌర్భూత్వ, ఒక ఆవు రూపం ధరించాడు. అది కూడా ఎటువంటిది, జగామకిల దుర్బల, బక్క చిక్కిపోయి డొక్కలెండిపోయి చావడానికి సిద్ధంగా ఉన్న ఆవు రూపం ధరించి కొంచెం కొంచెం కన్నీళ్లు కరుస్తూ కళ్ళ వెంబడి ఈ మొక్కలు తినేయడం మొదలెట్టాడు. సరిగ్గా ఆ సమయానికి ఈ కుట్ర పన్నిన వాళ్ళలో ఒకడు వచ్చి, మహానుభావ గౌతమ, ఈ పూట మాకు అన్నదానం చెయ్యవా అనగా, అప్పుడు తపస్సులను చేరి బయటకు వచ్చి, ఏ ఎందుకు అన్నదానం చేయనన్నాడు. ఏ అన్నదానం చేస్తావు, నువ్వు వేసినటువంటి ఒడ్డు మొక్కల్ని ఆ ధాన్య మొక్కల్ని ఆవు తినేస్తోందనగా, అయ్యయ్యో ఆవు తినేస్తోందా అని తపస్సులోంచి లేవటం వల్ల ఆయన కూడా కొంచెం కోపంతో ఓ గడ్డి పరగ తీసుకుని ఆ ఆవు మీద కలా విసిరి చల్ చల్ హై హై అన్నాడు. ఇంత చేసి ఆయన విసిరింది గడ్డి, ఆ గడ్డి పరక కూడా ఎండు గడ్డి పరక. ఈ గడ్డి పరక అసలు ఆవుకి తగలేదు, కానీ ఆ దెబ్బగా కింద పడి చచ్చిపోయిందావు. ఇది కుట్ర కదా, మరి నిజమైతే ఈ గడ్డి పరకకి ఆవు చచ్చేది కాదు, కానీ కుట్ర అవడం వల్ల, అది విఘ్నేశ్వరుడి మహిమ అవడం వల్ల టక్కర కింద పడిపోయింది. అది ఆ ఆవుట తృణస్తంభేన, తృణస్తంభం అంటే గడ్డి పరక యొక్క చివర పోచ, ఆ ముక్కకే సా సృష్ట పపాత పృథివీతలే. స్పృష్టము అంటే తగలడం, తాకటం, అలా తగిలి తగలకుండా ఆ గడ్డి పరక పైన పడి పడటంతో కింద పడిపోయిందిట. అందుకే ఏషపృష్ట అన్నారు కొన్ని చోట్ల. అసలు తగిలిందా లేదా, ఎంతైనా గడ్డి పరక తాకిందా లేదా అన్నది ఎవరికీ తెలియదు, కానీ గోవు మాత్రం కింద పడి చచ్చిపోయింది. దీనికోసమే కాసు కూర్చుని ఉన్నటువంటి ఋషులు ఉన్నారే, వాళ్ళ భార్యలతో పాటు వచ్చేసి, అమ్మ బాబా మహాపాపం జరిగిపోయింది, ఇంకేముంది మహాపాపం జరిగింది, ఇంత ఇంత కాదు, ఘోర పాపం చేశాడు గౌతముడు. గౌతముడు చేసిన పాపం ఎవరో చేయలేదో, గౌతముడు పాపి, గౌతముడు పాపి, అహల్య పాపి, అహల్య మహాపాపిని అండం మొదలెట్టారు. గౌతముడికి కళ్ళు వేర్లు గమ్మాయి. అయ్యల్లారా పాపి పాపి అని మీరు అరుస్తూ ఉంటే నా ప్రాణం గెదగెదలాడిపోతుంది, ఇంతకీ నేనేం చేశానో నాకే తెలియట్లేదు అన్నాడు ఆయన. ఏం చేయటం ఏమిటయ్యా, నీ దొడ్లోకి వచ్చి గడ్డి మేస్తున్న ఆవును చంపుతావా, ఆవును చంపడం అంటే మహాపాపం తెలియదా, గోహత్య చేసి నేనేం చేశానంటావా అనగానే, మహానుభావులరా మీకు తెలుసు అంతాను, మీరు చూస్తున్నారు నేనేం చేశాను ఇక్కడ, అయ్యో ఆవు వచ్చి గడ్డి తింటుందని గడ్డి పరకు ఇచ్చినాను, గడ్డి పరక్కే అది చచ్చిపోతుంది అనుకోలేదు నేను, ఇప్పుడు నేనేం చేయను, కిం కర్తవ్యం క్వగంతవ్యం హత్యాచ సముపస్థిత, నేను ఎక్కడికి వెళ్ళను ఏం చేయను అని ఏడ్చాడు. అప్పుడు వాళ్ళు, నీ ముఖం చూడకూడదు, పంచమహాపాపాలు చుట్టుకుంటాయి, గోహత్య మహాపాపం, బ్రహ్మహత్య కంటే, స్త్రీ హత్య కంటే, శిశు హత్య కంటే ఘోర పాపం గోహత్య, దుర్మార్గుడ నీ ముఖం చూస్తే మేమంతా కట్టుబట్టలతో స్నానం చేయాలి, నీ ముఖం చూస్తే నరకానికి పోతాం, నీ ఆశ్రమంలో ఉంటే దేవతలకి పితృదేవతలకి మా తర్పణాలు వెళ్ళవు, మీ నీ తిండి తినకూడదు అండ మొదలెట్టారు. ఇంకా దారుణం తెలుసునండి, దాడితో భర్సిత కొంతమంది రాళ్లతో కొట్టారట ఆయన్ని, దూరం నుంచి రాళ్ళు విసిరారు. పాషాణై 41వ శ్లోకంలో చెప్పాను నేను, ఇందులో చెప్పింది తప్ప ఇంకా వేరే కల్పించి చెప్పటల్లా, పాషాణై సమతాడే రాళ్ళు విసిరుగొట్టారట పాపాత్మ అని. ఎంత పాపాత్ముడైతే మాత్రం రాళ్లతో కొడతారా? ఒకళ్ళ విధంగా ఆయన పాపమే చేస్తే మాత్రం కృతజ్ఞులు కొందరు అలా ఉంటారు. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఎక్కడో చోట ఎవడో వాడు దుర్మార్గుడు ఇలాంటి వాళ్ళు ఉంటారండి. ఉపకారం చేసిన వాడికి అపకారం చేసే పాపాత్ములు వాడు. అప్పుడు ఆయన, మీరు నా మీద దయ చూపించండి, మీరు ఏం చెబితే చేస్తాను, పాపం చేశాను, పొరపాటున చేశాను అనుకోకుండా జరిగింది, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అనగా, అప్పుడు వాళ్ళంతా ఒకడ ముఖాలు ఒకడు చూసుకుని వీడిని తెగ ఏడిపించేద్దాం అనుకున్నారట. అనుకుని దీనికి ప్రాయశ్చిత్తం ఉంది. త్రివారం పృథివీం సర్వం క్రమం పాపం ప్రకాశయన్. నువ్వు ఈరోజే తీర్థయాత్రలకు బయలుదేరు, నువ్వు వచ్చేదాకా ఇక్కడ నీళ్లు అవి మాకు వదిలి, ఇక్కడ మేము బతకడానికి కావాల్సిన ఏర్పాటు మాత్రం చేయమండి. నువ్వు మాత్రం భూమి చుట్టూ 3 సార్లు తిరుగు. ఆ 3 సార్లు తిరుగుతూ ఏం చేస్తావు? నేను గోవును చంపాను అని నీ పాపం ప్రకటించుకుంటూ, పాపం ప్రకటించుకోవాలి పైగా. ఎక్కడికెళ్ళినా నేను గోవును చంపాను, నన్ను క్షమించండి, నేను ఆమెను చంపేశాను, నన్ను క్షమించండి అనుకుంటూ భూమి చుట్టూ 3 సార్లు తిరిగి, ఎక్కడ తీర్థయాత్రలు ఉంటే అక్కడ తీర్థయాత్రలు చేయి. మళ్ళీ వచ్చిన తర్వాత 4 రోజుల పాటు ఉపవాసం చెయ్యి. ఈ బ్రహ్మగిరికి 101 ప్రదక్షిణ చేయి. అసలు ఏమిటో అసలు ఆ ప్రాయశ్చిత్తం కూడా మరీ దారుణం అనమాట. 101 ప్రదక్షిణ చెయ్యి. ఆ తర్వాత శివుడి నెత్తి మీద ఉన్న గంగని భూమికి తీసుకురా. దాంతో 1 కోటి పార్థివలింగాల్ని పూజించు పైగా. పార్థివానాంతదా పూజ, పైగా పార్థివ పూజ కూడా 1 కోటి లింగాలట. 1 కోటి పార్థివలింగాల్ని పూజించు. అప్పుడు నువ్వు తీసుకొచ్చిన శివుడి జటాజోట గంగలో స్నానం చెయ్యి. స్నానం చేశాక మళ్ళీ పర్వతానికి 11 ప్రదక్షిణలు చేయి. ఆ తర్వాత కడవల జలంతో ఈ ప్రాంతాన్ని శుద్ధి చెయ్యి. అప్పుడు నీకు ప్రాయశ్చిత్తం అవుతుంది. అప్పటిదాకా ప్రాయశ్చిత్తం అవదనగా అలాగే చేస్తానండి అన్నాడు ఆయన. మొత్తం భూమండలం చుట్టూ 3 సార్లు నేను పాపిని అని చెప్పుకుంటూ, దేవా పాపిని అనుకుంటూ తిరిగాడు పాపం. అన్ని పనులు చేశాడు. ఇంకా గంగ రావాలి కదా లాస్ట్ అండ్ ఫైనల్గా, మిగిలిందల్లా గంగను తీసుకురావాలి. అది కూడా ఏ గంగ తేవాలట? శివ జటాజోట గంగ తేవాలి. అందుకని ఆయన ఇవాళ మనందరం నాసిక అని పిలుస్తున్నామే ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అప్పట్లో అది గౌతమ స్థలం అని పిలువబడేది. తర్వాత రామచంద్రుడు అక్కడికి వెళ్ళి శూర్పణఖ ముక్కు కోసాడు. శూర్పణఖ ముక్కు లక్ష్మణుడి ద్వారా కోయించాడు. లక్ష్మణుడు కోసిన ముక్కు అక్కడ పడింది, అందుకని నాసిక పడింది కనుక అప్పటి నుంచి అది నాసికం అని పేరు వచ్చింది. శివుడు జ్యోతిర్లింగం అయ్యాక త్ర్యంబకేశ్వరుడి పేరు మీదుగా నాసిక త్ర్యంబకేశ్వరం అయ్యిందనమాట. ఆయన అంత పూర్వది గౌతమ స్థలం, ఎందుకంటే గౌతముడు అక్కడ తపస్సు చేశాడు. ఆ ప్రాంతంలో కూర్చుని ఆయన భార్య సమేతంగా కఠోర తపస్సు చేశాడు. మామూలు తపస్సు కాదు, ఆ తపస్సుకి ఈశ్వరుడు మెచ్చుకున్నాడు. ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు. నాయన నువ్వు మహాత్ముడివి, అందుకే నీవు చేసిన ఈ తపస్సు ఏడాది అయినప్పటికీ, అంటే 1 సంవత్సరమే నువ్వు నా కోసం తపస్సు చేసినప్పటికీ నేను ప్రసన్నుండై ప్రత్యక్షమయ్యాను. ధన్యోసి కృతకృత్యోసి నిష్పాపోసి సదామునే. నువ్వు ధన్యుడివి, పుణ్యాత్ముడివి, ఏం కావాలో కోరుకో అనగా, నాకేం కావాలండి? నేను గోహత్య చేశానంటున్నారంతా, ఆ గోహత్య పాపం పోవాలి, నేను పవిత్రునవ్వాలి, 10 మంది చేత చివాట్లు తినకూడదనగానే ఆయన పక్కపక్కనవి, అసలు నీకు పాపమే లేదురా నాయన, నీకు ఎప్పుడూ పాపం లేదు, ఇప్పుడు తపస్సు చేయటం వల్ల అసలు పాపం లేదు, నీ దర్శనం వల్ల శివుడినైనా నేను కూడా పులకించిపోతున్నాను అన్నాడు ఆయన. శివుడికి శివత్వం ఇచ్చే శక్తి నీలో ఉంది, నిన్ను చూచిన మానవులు పాప విముక్తులు అవుతారు. నాయన ఇప్పుడు అసలు రహస్యం చెబుతున్నాను విను, నువ్వు ఏ పాపం ఎరగవు. నీ దగ్గర కూడు తిని, నీ దగ్గర గూడు పుచ్చుకుని, నీ దగ్గర జలం తాగిన పాపాత్తులు కొట్ర పని మా అబ్బాయి గణేశ్వరుణ్ణి వశపరుచుకుని అతను ఆవుని చేసి లేనిపోని గోహచ్చి నీకు అంటగట్టారు. అందువల్ల నీకు పాపం లేదు, నువ్వు మహాత్ముడివి. ఆ కృతజ్ఞులను చూస్తే పాపం అని శివుడు అన్నాడు. వీళ్ళకి నిష్కృతి లేదు, ఈ పాపాత్ములు ఘోర నరకాల పాలవుతారు, వీళ్ళని మాత్రం నేను అనుగ్రహించను అన్నప్పుడు గౌతముడు ఏమనాలండి? చెడమడా తాను తిట్టాలా? తిట్టలా, తిట్టకుండా ఏమన్నాడు? ఋషిభిస్తైర్ మహేశాన ఉపకారకృతో మహాన్. ఓ మహేశ్వర, ఆ ఋషులు నాకు మహోపకారం చేశారు, వాళ్లే కనుక ఈ అభాండం నా మీద వేయకపోతే నేను తపస్సు చేసేవాడినా, నీ దర్శనం నాకు లభించేదా, ఎంత ఉపకారం చేశారు వాళ్ళు నాకు. తద్దురాచరణాదేవ మమ స్వార్థో మహానుభూతు. వాళ్ళు దురాచరణ దుష్టకృత్యం పాపిష్టి పని చేసి నాకు ఉపకారం చేశారు, ఈ వంకతో నాకు మహోపకారం చేశారు, శివదర్శనం చేయించారు అనగానే నీలాంటి వాళ్ళు చెడ్డలో కూడా మంచి చూస్తారు, కోరుకొని నీకేం కావాలన్నాడు. ఈ దక్షిణ భారతంలో గంగ లేకపోవటం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు, వర్షాధారం మీద బతుకుతున్నారు. వర్షం కురిస్తేనే పంటలు, వర్షం కురిస్తేనే నీళ్లు. దానివల్ల వర్షం కురవకపోతే హర్షం లేక కర్షకులు నిష్కర్షగా దుష్కర్మల పాలైపోతున్నారు. కాబట్టి నువ్వు శాశ్వతంగా ఈ ప్రాంతంలో గంగని ప్రవహింపజేయి. నేను ఆవుని చంపానన్న చోట గోహత్యా పాపం ఉన్నా లేకపోయినా గంగ ప్రవహించాలి. నీ జటాజోట గంగని విడిచిపెట్టనగా ఆయన గంగని పిలిచి, గంగా ఈ ప్రాంతంలో కూడా నువ్వు కలియుగాంతం వరకు ప్రవహించు, దక్షిణ గంగ అనే పేరుతో నువ్వు ఇక్కడ ప్రసిద్ధికెక్కుతావు, ఈ గౌతముడి పేరు మీదుగా గౌతమిగా ప్రసిద్ధికెక్కుతావు, గోవు చచ్చిన ప్రాంతం మీద ప్రవహించడం వల్ల గోవు మీద వెళ్ళి గోదావరి అనే పేరుతో మహాప్రసిద్ధికెక్కుతావు, నా మాట విను, భూలోకంలో ప్రవహించు అనగా గంగ అంది, నేను వెళ్ళనండి బాబండి. ఇంతటి మహానుభావుడైన గౌతముడి మీద అభాండం వేసిన పాపాత్ములు రేపొద్దున నా మీద అభాండాలు ఏరా, పుష్కరాలు ఎవడన్నా చచ్చిపోతే అదంతా పుష్కరాల మహిమని మళ్ళీ నన్ను తిడతారు. దిక్కుమాల 24 అవర్స్ విషయాన్స్ ఉంటాయి కదా, ఎవరో పుణ్యాత్ముడు పుష్కరంలో స్నానం చేయనంటే ఆ పుష్కరానికి ఎందుకు స్నానం, అక్కడికి వెళ్ళి చచ్చారు కదా అని నన్ను మళ్ళీ తిడతారు. ఈ కలియుగం మానవులు అంటే అసలు నాకు మరీ వంట. కాబట్టి ముందు వెళ్ళనందండి ఆవిడ, అమంగళకరుల దగ్గరికి వెళ్ళనంటే అప్పుడు ఆయన నవ్వి, ఎంతమంది పాపాత్ములు నీలో స్నానం చేసి నీకు అభాండాలు ఇచ్చినా ఒక్క పుణ్యాత్ముడైనా ఉంటారు కదా, ఒక పుణ్యాత్ముడు స్నానం చేయటం వల్ల 100,000 మంది పాపాత్ములు స్నానం చేసే పాపం తుడిచిపెట్టుకుపోతుంది, అభాండం 100,000 మంది వేసినా ఒక్కరు నిన్ను పొగిడినా చాలు, కాబట్టి వెళ్ళు అన్నాడు. అన్నిటికీ మించి గురుభక్తి కలిగిన వాడు నీలు అలా ములగగానే 1,00,000,000 మంది చేసిన మహాపాపములు క్షణంలో తొలగిపోతాయి. గురుభక్తికి అంత శక్తి ఉన్నది అని పరమేశ్వరుడు స్వయంగా ఆజ్ఞాపించాడు. అందువల్లే నీవు ఏమీ భయపడవలసిన అవసరం లేదు. గంగా యమునా సరస్వతి కుక్కుటుడి దగ్గరికి వెళ్ళి ఎలా పాపాల నుంచి విముక్తి పొందుతున్నారో అలాగే ఓ గోదావరి అనే పేరుతో దక్షిణ గంగగా ప్రవహించే గంగామాత నీవు కూడా పుణ్యాత్ముల వల్ల పవిత్రురాలు అవుతావు అనగా మళ్ళీ ఆవిడ కొంచెం ఇంకా లోపల బెంగగానే ఉందిట. ఇంతలో గౌతముడు అన్నాడు, ఎంతమంది బతిమాలారో తెలుసా ఆవిడ కిందకి దిగి రావడానికి, ధన్యాసి కృతకృత్యాసి పావితం భవనంతయా మాంచ పావయ గంగే త్వం పతంతం నిరయే ధ్రువం. అమ్మా గంగా, అసలు నీవే ధన్యాత్మురాలివి, అన్ని పనులు చేసిన పుణ్యాత్మురాలివి, లోకాలన్నీ పవిత్రం చేసే శక్తి నీకుంది, నరకంలో పడబోతున్న నన్ను కూడా పవిత్రుణ్ణి చేసావు నువ్వు. నాకేదో పాపం ఉందని కొందరు అన్నారు, లేదని శివుడు అన్నాడు. ఒకవేళ నిజంగా వాళ్ళు అన్నట్టుగా పాపం ఉంటే నేను నరకానికి పోయేవాడిని కదా, అది పక్కన పెడితే ఈశ్వరుడి ఆజ్ఞని తిరస్కరిస్తే కూడా పాపమే కాబట్టి అలాంటి పాపాలు కూడా నువ్వు తొలగించగలవు, నన్ను అనుగ్రహించి కలియుగాంతం వరకు ఇక్కడ ఉండమంటే అప్పుడు ఆవిడేమంది, దిగుతాను శివుని జటాజూటం నుంచి కిందకి దిగుతాను, నీవు నడుస్తూ ముందు పెడుతూ ఉంటే నీ వెనక నేను వస్తాను, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, నీతో పాటు వచ్చి ఆవు చచ్చిపోయిన స్థలం మీద ప్రవహిస్తాను, నీ గోహత్యా పాపం తొలగిస్తాను, నీ పేరు మీదుగా గౌతమినవుతాను. ఆవు మీద ప్రవహించి గోహత్యా పాపం తొలగిస్తున్నాను కనుక గోదావరి నవ్వుతాను, దక్షిణ గంగ అని పిలువబడతాను. నిజానికి ఆ గోవు గణపతి అని, అది చావలేదని, హత్యాపాపం నీకు లేదని శివుడు చెప్పినప్పటికీ లౌకిక దృష్టితో నీ పాపం తొలగిస్తాను, కానీ ఒక నియమం పెట్టుకుంటున్నాను, నిన్ను నీ ఆశ్రమాన్ని పవిత్రం చేశాక గమిష్యామి నిజస్థానం, నా నిజస్థానానికి అంటే శివజటాజూటానికి వెళ్ళిపోతానండి, ఇక నేను భూమి మీద ఉండను, మళ్ళీ యథాప్రకారంగా పూర్వంలాగా నేలండిపోతుంది అనగానే శివుడు ఏమన్నాడు, అబ్బెబ్బెబ్బే మళ్ళీ వెనక్కి రావడానికి వెళ్ళేది, ఒకసారి కిందకి దిగింది వెనక్కి రాకూడదు, భూమి మీదకి వెళ్ళావు అక్కడ ఉండు, ఎంతో కాలం వద్దు, వైవస్వతో మనుర్దేవి హ్యష్టావింశత్వమో భవేత్, కలియుగం వచ్చి వైవస్వత మన్వంతరం అయ్యాక మళ్ళీ నెక్స్ట్ 28వ యుగంలో మహామన్వంతరంలో ఈ వైవస్వతుని సోదరుడు సావర్ణి అనేవాడు మనువవుతాడు, ఆ 28వ మన్వంతరం వరకు ఉండు, అంటే కేవలం ఈ వైవస్వత మన్వంతరమే కాదట, రేపు సూర్య సావర్ణి అని ఒక ఆయన మనువవుతున్నాడు, వీరిద్దరూ దేవీ భాగవతంలో విన్నారు, అంతఃపురం మార్కండేయ పురాణంలో కూడా ఉన్నారు. సావర్ణిర్ మనుర్భవిత అని, సావర్ణి అనేవాడు మనువు అవుతాడు. ఆయన సూర్యుడికి, ఛాయాదేవికి పుట్టాడు. సూర్యభగవానుడి పెద్ద భార్య సంధ్యాదేవి కుమారుడు వైవస్వత మనువు, రెండో భార్య ఛాయాదేవి కుమారుడు సావర్ణి మనువు. ఆయన ప్రస్తుతం మెజారిటీ ఉంది కానీ ప్రమాణ స్వీకారానికి కొంత టైం ఉంది. ఇప్పుడున్న పార్లమెంట్ అయిపోవాలన్నమాట. అంటే ఈ వైవస్వత మన్వంతరం అయ్యాక అప్పుడు ఆయన సావర్ణి మనువు వస్తాడు. అప్పుడు దేవేంద్రుడు ఎవరవుతారు? బలిచక్రవర్తి అవుతాడు. బలిచక్రవర్తి కాలంలో ఆయన ఇంద్రుడయ్యాక సావర్ణి మనువు వచ్చాక అప్పుడు కూడా నువ్వు ఇక్కడుండి పాపాత్ములను అనుగ్రహించి పుణ్యాత్ముల్ని, మరింత పుణ్యాత్ముల్ని చేసి అప్పుడు తిరిగి నా దగ్గరకు వద్దు కానీ తదనంతరం మరొక నదిని అక్కడికి పంపుతాను అనగా, మళ్ళీ ఆవిడ ఏముందో తెలుసా, స్వామి నాకు మరొక బెంగ ఉన్నది. ఇప్పుడు ఈ గౌతముణ్ణి అనవసరంగా పాపాత్ముణ్ణి చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆయన తిండి తిని, ఆయనకి తాలూకు వాళ్ళు, ఆయన చుట్టాలే కొంతమంది ఆయనకి అన్యాయం చేశారు. ఇది కలి ప్రభావం. అందుకే ఆవిడ ఏమంది, నీ దగ్గర అన్నం తిని నీ వల్ల ఎన్నో ఆళ్ళు జీవించి నూరేళ్ల పాటు నువ్వు చేసిన అన్నదానంతో పైకొచ్చిన వాడు నిన్ను పడగొట్టారు, అటువంటి పాపాత్ములు రేపొద్దు నన్ను ఏం చేస్తారో సంకల్పం చెప్పి గంగ కూడా పాడైపోవాలని సంకల్పం చెబుతారేమో తెలియదు వాళ్ళు. అందువల్ల వాళ్ళకి మాత్రం నేను దర్శనం ఇవ్వనరు. కానీ అప్పుడు గౌతముడు చిరునవ్వునవి, నువ్వు అమ్మవి, జలదేవతవి, అటువంటి నీకు పక్షపాతం ఏమిటి? ఎంత దుర్మార్గుడైనా నీవే ప్రక్షాళన చెయ్యాలి. నీలో మునిగిన వాడికి బుద్ధి మారాలి. దుర్బుద్ధుల్ని సద్బుద్ధుల్ని చేసేది నది అంటే. కాబట్టి దయతో కొంతకాలం పాటు ఉండు అనగా, ఇప్పుడు దేవతలేమన్నారు, దేవదేవి మానవ ప్రీతి కోసం ఈ గౌతమ మహర్షిని అనుగ్రహించడానికి శివాజ్ఞ వల్ల భూలోకంలో ఉండు, మా కోసం కూడా ఉండు, మేము కూడా వచ్చి నీ కీర్తి చాటుతూ నీలో స్నానం చేస్తాం అని మళ్ళీ వాళ్ళు బతిమారారు. అప్పుడు చిట్ట చివరి గంగ ఏమంది, యూయం సర్వప్రియార్థంచ తిష్టతాత్రణ కిం పునః. సర్వులకు ప్రీతిని కలిగించడం కోసం మీరు మాత్రం ఎందుకు ఉండకూడదు? నేను గౌతముడి పాపం కడిగేసి పైకి పోదాం అనుకున్నాను. అప్పుడు మీరేమంటున్నారు, యుగాంతం వరకు ఉండమంటున్నారు. యుగాంతం వరకు నేను ఉండాలంటే మీరు నా నదీ తీరంలో ఉండాలి. కొన్ని చోట్ల విష్ణువాలయాలు, కొన్ని చోట్ల శివాలయాలు, కొన్ని చోట్ల అద్భుతమైన లింగాలు, మరికొన్ని చోట్ల అష్టదిక్పాలకులు, కొన్ని చోట్ల గ్రహాలు, కొన్ని చోట్ల వీరభద్రుడు, ఇలా కొలువై నా నదీ తీరం వెంబడి దేవతలంతా నన్ను అనుగ్రహిస్తూ కలియుగాంతం వరకు కొలువై ఉంటేనే నేను ఇక్కడ ఉంటాను అనగా, అప్పుడు దేవతలు తథాస్తు, కొన్ని ప్రాంతాల్లో నవగ్రహాలయాలు ఉండుగాక, కొన్ని చోట్ల నీ నదీ తీరంలో అద్భుతమైన శివాలయములుండుగాక, మరికొన్ని ప్రాంతాల్లో అపూర్వమైన శ్రీమన్నారాయణాలయాలు, ఇంతెందుకు త్రేతాయుగంలో రామచంద్రుడి ఆలయం కూడా నీ పక్కకే వస్తుంది భద్రాచలం, ఇలా అనేక ఆలయములు నీకొచ్చుగాక, తద్వారా నీ కీర్తి జగత్ప్రసిద్ధికెక్కుతుంది. కొంతకాలం శ్రీరామచంద్ర ప్రభు నీ జలాలలో స్నానం చేసి నీ దగ్గర నివసిస్తాడు. రావణాసురుడు ఎత్తుకుపోయేటప్పుడు కూడా రాముడికి నువ్వు నిజం చెప్పకుండా దాచిపెడతావు. ఇంక ఇది కాకుండా మరొక వరం కూడా ఇస్తున్నావు. సింహరాసౌ యదాస్యాద్వై గురు సర్వసుహృత్తమః. గురువు సింహరాశిలో ప్రవేశించినప్పుడు మేం దేవతలం సకల నదీనదాలు, సార్ధత్రికోటి నదీనదాలు, అంటే 3.5 కోట్ల నదులు నదాలు సమస్త లోకాల నుంచి నీలోకి వస్తాయి. 11 సంవత్సరముల పాటు మానవులు నీలో ములిగి నీ కంటగట్టిన పాపాలన్నీ ఈ పుష్కరాల కాలంలో పటాపంచలైపోతాయి. ఈ పుష్కరాల కాలంలో మేమందరం నీలో ఉంటాం. పుష్కరాలు 12 ఏళ్ళకు ఒకసారి కదా వచ్చేది. రాసులు 12 ఉన్నాయి, మేషం మొదలుకొని మేనం. ఈ 12 రాసుల్లో ఒక్కసారి మాత్రమే గోదావరిలోకి దేవతలు వస్తారు. అది ఎప్పుడు? గురువుగారు సింహరాశిలో ఉండగా. సింహరాసౌ యదా స్యాద్వై గురుః సర్వసుహృత్తమః. అందరికీ మూలకారకుడు, జ్ఞానప్రదాత బృహస్పతి అనే గ్రహం సింహరాశిలో ప్రవేశించినప్పుడు మేమందరం గోదావరి నీలో ప్రవేశిస్తాం. ఇంతమంది దేవతలం, త్రిమూర్తులు, సకల నదీనదాలు నీలో ప్రవేశించి నీలో మునిగి వెళ్ళగానే మా అందరి పుణ్యం నీకొస్తుంది. అప్పుడు నీకేమవుతుంది? అంతకుపూర్వం 11 ఏళ్ళుగా నువ్వు సంపాదించిన కొన్ని పాపాలు ఉంటాయి, అవి పూర్తిగా పోగా ఆ పాపాలన్నీ ప్రక్షాళనమైపోతాయి. నువ్వు పరమశుచి అవుతావు.
అప్పటికి కూడా పాపములు పోకపోతే ఈ పుష్కరాల్లో వచ్చిన వాళ్ళ పాపాత్ముల యొక్క పాపాలన్నీ కుక్కుటుని దగ్గరికి వెళ్ళి తొలగించుకో. ఇంతెందుకు? సంవత్సర కాలం పాటు సింహరాశిలోనే గురుడు ఉంటాడు. అంచ పుష్కరాలు ఆది పుష్కరాల వరకు మేముంటాం, మేము ముక్తి పొందుతాం, నువ్వు ముక్తి పొందు. వాడు సుస్పష్టంగా మేము కూడా ముక్తి పొందుతా ఉండాలి నీ వల్ల అనగా అప్పటికప్పుడు సంతోషించింది. సరే ఒప్పుకుంటున్నాను, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, అందరినీ పవిత్రం చేస్తాను కానీ కృతజ్ఞులను మాత్రం నేను క్షమించలేను. గౌతమ, నీకు ద్రోహం చేసిన వాళ్ళు అన్నద్రోహులు, మిత్రద్రోహులు, విప్రద్రోహులు, బ్రాహ్మణ ద్రోహులు. వాళ్ళు ఒకటి కాదు, సమస్త ద్రోహాలు చేశారు. వాళ్ళు నీ సాటి వాళ్ళు అయితే అయి ఉండొచ్చుగాక, నీ గోత్రం వాళ్ళు అయితే అయి ఉండొచ్చుగాక, నీ పక్కన ఉండవచ్చుగాక, కానీ నీకు ద్రోహం చేశారు, అన్నానికి ద్రోహం చేశారు, అంతెందుకు సమస్త ధర్మాలకి ద్రోహం చేశారు. అటువంటి వాళ్ళని నువ్వు శపించకపోతే నేను తరచుగా జలక్షాళనకు గురవుతాను. అనగా సంవత్సరంలో ఒక్క 5 రోజులు తప్ప మిగతా రోజుల్లో నేను నీళ్లు లేకుండా అయిపోతానండి. అప్పుడు మాత్రం ఆయనకి ఆగ్రహమే కలిగింది, నిజమే నువ్వు అన్నది. నా దగ్గర శుభ్రంగా తిండి తిని నన్ను కోహత్యాపాతకానికి గురి చేస్తారా ఈ పాపాత్ములు, కాబట్టి వీళ్ళందరికీ ఇదే నా శాపం. ఎవరెవరు నాకు అన్యాయం చేశారో, ఎవరెవరు నాకు ఈ హత్యాపాపం అంటగట్టాలనుకున్నారో, అటువంటి వాళ్ళందరికీ కూడా, ఈ దుర్బుద్ధి కలిగినటువంటి వాళ్ళందరికీ కలియుగాంతం వరకు తిండి లేకుండా అయిపోగాక, నీచుల దగ్గర నీచదానాలు పుచ్చుకుందురుగాక, మద్యపానం వంటి వ్యసనాలకు గురైపోదురుగాక, మహాపాపాత్ములు వదురుగాక, కాల్చిన ముద్రలు ఒంటి మీద చిహ్నాలు ధరించెదరుగాక, దారిద్ర్యంతో పీడింపబడుదురుగాక. తతో భవంతు చండాల దుఃఖ దారిద్ర్య పీడితా శఠా నిందకరా సర్వే తప్త ముద్రాంకితా సదా. ఒళ్ళంతా తప్తముద్రాంకితాలై చండాలురై దుఃఖాలతో పీడింపబడుతూ మూర్ఖులై ఇతరులను నిందించేవారై నానాయాతన పడండి. ఎక్కడ మీ ముఖాల్లో కళాకాంతులు లేకుండా అయిపోగాక, మీ వంశాల్లో తరచుగా దౌర్భాగ్యులు పుడుదురుగాక అని శపించాడు. దెబ్బకి హడిలిపోయి వీళ్ళంతా వచ్చి, అయ్య బాబోయ్, మేము మాలో కొంతమంది చేసిన పాపానికి మా కుటుంబాలన్నింటినీ శపిస్తావా గౌతమ అని కాళ్ళు పట్టుకున్నారు. అప్పుడు ఆయన జాలిపడి ఏమన్నాడు తెలుసా, మీరు దాదాపు 100-150 మంది మాత్రమే ఈ పాపం చేశారు, వాళ్ళకే ఈ శాపం ఇచ్చాను. వాళ్ళు మొత్తం 3-4 గోత్రాల వాళ్ళు. మీకు నేను ప్రాయశ్చిత్తం చెబుతున్నాను, నేను చెప్పినట్టు చేస్తే నా శాపం మీకు అంటదు, నేను చెప్పినట్టు చేయకపోయారా ఇక మీకు ఆ శాపం శాశ్వతంగా కలియుగాంతం వరకు ఉంటుంది, మిమ్మల్ని ఎవరూ బాగు చేయలేరు, త్రిమూర్తులు కూడా బాగు చేయరు అని అన్నమాట. అది ఇంతకీ ఏమిటా ప్రాయశ్చిత్తం? నా శాపం మీకు తగలకూడదు అనుకుంటే ప్రతిరోజు ఉదయం లేచి సంధ్యావందనం చేయండి, ప్రొద్దుట మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల చేయండి, 3 పూట్ల చేయలేకపోతే కలియుగంలో 2 పూట్లైనా సంధ్యావందనం చేయండి, సంధ్యావందనం చేస్తే మీకు ఈ పాపం అంటదు. రెండవదేంటి, పితృకార్యాలు చేయండి, ఆబ్దికాలు పెట్టండి, మీ పితృదేవతలకు తద్దినం పెట్టినంతకాలం మీకు ఈ దరిద్రం అంటదు, ఈ దుఃఖం అంటదు, రోగాలు అంటావు. లేదా మీ గృహాలలో అందరూ రోగాలతో దారిద్ర్యంతో దుఃఖంతో నిరంతరం మనోయాత్రతో బాధపడుదురుగాక, అపనిందల పాలైపోదురుగాక అన్నాడు. శాపం పెట్టిన ఎంత మంచి ప్రాయశ్చిత్తం చెప్పాడండి. అందుకే కలియుగంలో మనం తరించాలంటే, సుఖంగా ఉండాలంటే, ఈ శాపాలన్నింటి నుంచి బయటపడాలంటే సంధ్యావందనం చేయాలి. అదేం పెద్ద పని, ఒక్క 10 నిమిషాలు మన కోసం కేటాయించలేమా? సంధ్యావిహీన పశుభిస్ సమానా. సంధ్యావందనం చేయని వాడికి పశువుకి తేడల, అందులో సంధ్యావిహీనులు పశువులతో సమానులట. ఎన్ని ఉపాసనలు చేసినా సంధ్యావందనం చేయాలి. అందున వీలుంటే పొద్దుట సాయంత్రం కూడా చేయండి. గృహము దక్కడం లేదంటే, కుటుంబంలో శాంతి లేదంటే, నీ ఇంట్లో నీ భార్యకు అనారోగ్యంగా ఉంటుందంటే, నీ బిడ్డలు సుఖంగా నీతో కలిసి ఉండలేకపోతున్నారంటే, నీకు ఇంత అన్నం పెట్టేవాడు వేళకు లేకపోతున్నాడంటే, ఇవన్నీ పితృదేవతల అనుగ్రహములు లేకపోవుట అని 1-2 సార్లు పురాణాలు తెగ చెప్పాయి. అప్పుడు ఎంతో కొంత కార్యక్రమం చేయి. అంటే ఉదాహరణకి ఆరోగ్యం సహకరిస్తే పూర్తిగా తగ్గిన పెట్టు, అదేం పెద్ద కష్టం కాదు. అసలు నన్ను అడిగితే పితృకార్యములు చేయించేటటువంటి బ్రహ్మగారికే ముందు నమస్కారం చేయాలని శాస్త్రం చెబుతున్నది. పురోహితులు దేవకార్యములు పితృకార్యములు చేయించేవాడు ఇద్దరూ ఒకేసారి ఎదురుగుండ ఉంటే, ముందు పితృయజ్ఞం చేయించేవాడికి సాష్టాంగపడ్డాక అప్పుడు ఈ రెండో వాడికి నమస్కారం చేయమన్నారు పెద్దలు. ఎందుకంటే పితృదేవతలను తరింపజేసి నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని అభివృద్ధి చేస్తున్నాడు కనుక, అంత గొప్పవాడట. కాబట్టి ఈ కార్యక్రమం చేయాలి. పాపం ఒక్కొక్కళ్ళకి అనారోగ్యం వచ్చి తద్దినం పెట్టి 12 తిండి తినకుండా ఉండలేడు కనుక అలాంటప్పుడు కొంచెం ఏ పాలో ఓ పండుగ తీసుకుని కూడా తద్దినం పెట్టచ్చు. ఆ మాత్రం కూడా కూర్చోలేనంత అనారోగ్యంతో ఉంటే స్వయం పాకమైన ఏమన్నాడండి, ఓ ముగ్గురు భోక్తలకి మంచి స్వయం పాకం దక్షిణతో అయినా ఇవ్వాలి, ఏదో ఒకటి చేయకుండా మాత్రం ఉండకూడదు, ఏదో ఒకటి చేయి. అలా చేసిన వారికి ఈ శాపాలు ఉండవు. అందువల్ల పితృకార్యము, సంధ్యావందనము ఇవి తెలిసి కానీ తెలియక కానీ ఒక గౌతమ మహర్షి కోసమే చెప్పట్లా. గౌతమ మహర్షి ఏదో కొంతమందికి శాపం పెట్టాడు, వాళ్ళకి ప్రాయశ్చిత్తం చెప్పాడు, పితృయజ్ఞం చేయమన్నాడు, సంధ్యావందనం చేయమన్నాడు. ఇది మనందరికీ పనిచేస్తుందట. మనం కూడా తెలుసో తెలియకో భూమి మీద పుట్టాక అనేక కర్మలు చేశాం, ఎన్నో పాపాలు చేస్తూనే ఉన్నాం. మనం కావాలని చేయకపోవచ్చు, కానీ కర్మయోగం వల్ల కొన్ని చేస్తూ ఉంటాం అని ఈ విధంగా ఆ మహానుభావుడు మొత్తం మీద శాపానికి ఒక ప్రాయశ్చిత్తం ఇచ్చాడు. అప్పుడు వీళ్ళలో కొంతమంది ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు, మిగతా వాళ్ళు కాంచీనగరం పోయారట, కంచికి పోయారట. కంచిలో ఎప్పటికి కూడా నాస్తికవాదం చేస్తూ బతుకుతున్నారట వాళ్ళు కొంతమంది. కాబట్టి వాళ్ళు కాంచీనగరానికి పోయారు. నేనేది ఉత్తుత్తినే చెప్పట్లా సుమ, సుస్పష్టంగా ఇందులో కాంచ్యాం చక్రుర్ నివాసముహి శైవధర్మ బహిష్కృతాహి, శివధర్మం నుంచి బహిష్కృతులు ఈ గౌతముని శాపానికి గురైన కొంతమంది కాంచీనగరానికి పోయి అక్కడి నుంచి తమిళనాడులో మకాం పెట్టి వాళ్లే అనమాట నాస్తికవాదంతో దరిద్ర పార్టీ పెడతారట వాళ్ళు. వాళ్ళ పుత్రులు కూడా శివధర్మం నుంచి బహిష్కరింపబడ్డారు. భవిష్యత్తులో కలియుగంలో ఇలాంటి వాళ్ళు కొందరు ఉంటారు, మహాత్ములైన వాళ్ళు కొంతమంది పశ్చాత్తాపంతో సంధ్యావందనాదులు చేసుకుని అందులోంచి బయటపడ్డారు. అప్పుడు గౌతముడి వెంట ఈ గోదావరి నది ప్రవహించింది. ఆయన వెనకే దబ 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 బయలుదేరింది. మొదట బొటన వేలంత పుట్టిందిట, శివజటాదోటం నుంచి గౌతమీ నది అంగుష్ట ప్రమాణం బొటన వేలంత పుట్టింది. అందుకే మీకు నాసికా త్రిమందకం దగ్గర ఇక్కడ గోదావరి పుట్టిందని చూపిస్తారు, అక్కడ బొటన వేలంతే ఉంటుంది. చిన్న రంధ్రం గుండా ప్రవహించి ఓ చెరువులో వస్తుంది. ఆ చెరువులోకి నిండడానికి చాలాసేపు పడుతుంది అనమాట. క్రమక్రమంగా అందులోంచి వచ్చి దారిలో అనేకమైన వాగులను, వంకలను, చెరువులను, నదులను కలుపుకొని కలుపుకొని ఇక్కడికి వచ్చేసరికి ఏకంగా ఎంత గోదావరి అయిందండి బాబు. భద్రాచలం దగ్గరకు ముందు కోనవరం అని ఉంటుంది. ఆ కోనవరం దాకా పెద్దగా ఏముండదా, అక్కడి నుంచి శబరి కూడా తెలుస్తుంది, ఇంకక్కడి నుంచి విజృంభిస్తుంది. విజృంభించి ఇటు వచ్చేసరికి మనకి చాలా పెద్దదై రాజమండ్రి దగ్గర, ధవళేశ్వరం దగ్గర మహావైశాల్యం ఎంతో ఉంటుందన్నమాట. దక్షిణ గంగ అని పిలువబడి అక్కడి నుంచి మళ్ళీ 7 పాయలై, అక్కడి నుంచి మళ్ళీ ఆ 7 పాయలు ఒక్కొక్క పాయ ఒక్కొక్క రకంగా వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. గౌతముడి వెంట వచ్చిన ఈ నది ఇవాళ మనం గోష్పాద క్షేత్రం అని పిలుస్తున్న కొవ్వూరు ప్రాంతం దగ్గర, అక్కడే గోవు చచ్చిపోయిన స్థలం అని చెప్పుకున్నాం కదా మనం, ఆ గోవు చచ్చిపోయిన స్థలం నుంచి ప్రవహించి వెళ్ళగానే అమ్మాయ పాపం చేసినా చేయకపోయినా పాపం బలాత్కారంగా నాకు అంటగట్టబడింది, ఆ పాపం నుంచి కూడా అంటే అభాండమనే పాపం నుంచి కూడా విముక్తి పొందాను అనుకున్నాడు ఆయన. ఆ క్షేత్రమునకు గోష్పాదం అని పేరు పెట్టాడు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఇక్కడ నువ్వు స్నానం చెయ్యి, చేసి ధన్యాత్ముడవు కా అని ఆదేశించగానే సంకల్పం చెప్పుకు స్నానం చేసి ఈశ్వర నాకు ఇంకొక కోరిక ఉంది అన్నాడు ఆయన. ఏమిటి కోరిక అన్నాడు ఆయన, నేను ఎక్కడ తపస్సు చేశానో అక్కడ కలియుగాంతం వరకు నా పేరు మీదుగా నువ్వు లింగ రూపంతో ఉండు, అది కూడా మామూలు లింగం కాదు, జ్యోతిర్లింగంగా ప్రజలను అనుగ్రహించు. సాధారణ లింగాలకి జ్యోతిర్లింగాలకి తేడా ఉంది. లింగము కొన్ని పాపాలే తొలగిస్తుంది, జ్యోతిర్లింగం ప్రారబ్ధ కర్మలను కూడా తొలగిస్తుంది. భయంకరమైన బ్రహ్మహత్యాది మహాపాపాలు స్పరిశ వల్ల తొలగించే శక్తి ఒక్క జ్యోతిర్లింగానికే ఉంటుంది. అందువల్ల నువ్వు సాధారణ లింగంగా కాకుండా జ్యోతిర్లింగంగా మారి మమ్మల్ని అనుగ్రహించు అనగా తథాస్తు. నాసిక ప్రాంతంలో నువ్వు స్నానం చేసి నిరంతరం నా కోసం తపస్సు చేసిన చోట, నేను నీకు ప్రత్యక్షమైన చోట నీ పేరు మీదుగా గౌతమేశ్వరుడు అనే పేరుతో ప్రసిద్ధికి ఎక్కుతాను. కానీ చాలామందికి గౌతమేశ్వరుడు అంటే అర్థం కాదు గనక, ఆ ప్రాంతం నాసిక గనక, నేను 3 కళ్ళు కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను గనక త్ర్యంబకేశ్వరుడు అనే పేరుతో కలియుగాంతం వరకు ఉంటాను. ఈ జ్యోతిర్లింగం అత్యంత పవిత్రమైనది, గోహత్యా పాపం కూడా తొలగిస్తుంది, మహాకృతఘ్నత అనే పాపాన్ని తొలగిస్తుంది. కృతజ్ఞుడి పాపానికి ప్రాయశ్చిత్తం లేదే, కానీ ఈ త్ర్యంబకేశ్వర లింగాన్ని ముట్టుకున్నవాడు కృతజ్ఞుడు కూడా కృతజ్ఞతా పాపం నుంచి విముక్తి పొందుతాడు అని వరమిచ్చాడు. ఆ క్షణమే ఆయన అక్కడ లింగరూపం ధరించాడు, ఆ లింగంలో తన జ్యోతిష్ నింపాడు. అదే ఇవాళ నాసికా త్ర్యంబకేశ్వరము అనే పేరుతో సుప్రసిద్ధికెక్కింది. అది గౌతముడి పేరు మీదుగా గౌతమేశ్వరలింగం అని కూడా పిలువబడింది. మహాద్భుతమైన ఫలితం ఇచ్చేటటువంటిది అది. ఈ కథని శ్రద్ధాశక్తులతో ఉన్నవాళ్ళు తెలుసో తెలియకో ఇతరులకు ద్రోహం చేస్తే అటువంటి ద్రోహాల పాపాలు కూడా పోతాయట. పరద్రోహం చేయకుండా మానవుడు ఉండలేడండి అనుకుంటాం, కానీ ఎంతో కొంత పరద్రోహం చేస్తాం. పైకి అందరం మంచివాళ్ళమే, హాయిగా ఇంత నామాలు పెట్టుకుని ఎదురుగుండా కూర్చున్నంత మాత్రం చేత అందరం మంచివాళ్ళు అనుకోవడానికి వీల్లేదు. లోపల ఏముంటుంది, ఏం తెలుస్తుంది? ఒక్కొక్కసారి కలియుగ ప్రభావం వల్ల కూడా ఎంత గొప్పవాళ్ళైనా దుర్బుద్ధి రావచ్చట. ఈ క్షణంలో ఎంతో మంచిగా ఉండే ఈయన కాసేపు నాక ఏదైనా చెడ్డ పని చేయాలనిపించవచ్చు. కారణం ఏమిటంటే అది యుగ ప్రభావం అన్నారు. ఈ కలి ప్రభావం, కలిర్ధర్మ వినాశక, కలి ధర్మమును నాశనం చేస్తాడు, మహాత్ముల్లో దుర్బుద్ధి కలిగిస్తాడు. అసలు ఎన్ని ఉదంతాలు ఉన్నాయో తెలిసిన మీకు? పరీక్షిత్తు లాంటి గొప్పవాడు ఈ ప్రపంచంలో ఉంటాడండి. కడుపులో ఉండగా విష్ణువును చూసినవాడు, ఆయన అనుగ్రహంతో బతికినవాడు, పుట్టి పుట్టగానే గర్భంలో ఉండగా నన్ను రక్షించిన విష్ణువు ఇక్కడెక్కడున్నాడా అని అటు ఇటు పరిశీలించి చూశాడు, పరీక్షించి చూచి పరీక్షిత్తు అని పిలువబడ్డాడు. అంతటి మహాత్ముడు కూడా దాహానికి తట్టుకోలేక శమీక మహర్షి మెడలో చచ్చిన పాము వేశాడంటే అదే కలి ప్రభావం అన్నారు. కలి ధర్మ వినాశక. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? త్ర్యంబకేశ్వర లింగాన్ని దర్శనం చేసుకోవాలి, వీలుంటే ముట్టుకోవాలి. ఇటువంటి పాపములు పోతాయన్నమాట.